మెరుగుపరచుకోవాలి. దీన్ని రహస్య విద్య అని కూడా అంటాం మనం. ఈ కుండలిని విద్య వాటిని ఆలీబాబా 40 దొంగల కథ ఈ విశిష్ట వ్యక్తుల కథే. ఎవరు విశిష్ట వ్యక్తులు? ఈ కుండలిని సాధన చేసే వ్యక్తులు. వీరు కూడా ఆలీబాబా వలనే వారి ప్రయత్నాలలో ఎప్పుడో ఒకప్పుడు మూసి ఉన్న ద్వారాలు గల ఖజానా వద్దకు చేరుకుంటారు. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చారు. ఓ పాల్ బ్రంటన్ కి అద్భుతమైన జ్ఞానం వచ్చింది. హంఫ్రీస్ కి అద్భుతమైనటువంటి జ్ఞానం వచ్చింది. కావ్యకంఠ గణపతి శాస్త్రికి అద్భుతమైనటువంటి జ్ఞానం వచ్చింది. మరి మిగతా వాళ్ళకి రాలేదుగా. అంటే ఏంటి, అక్కడ మూసి ఉంటాయి తలుపులు. ఇంకా ఆలీబాబా వల్లనే వీరు ఎప్పుడో అప్పుడు మూసిన ద్వారాల దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, కానీ తలుపులు వేసి ఉంటాయి. మూసిన తలుపులు ఎలా తెరుచుకుంటాయో తెలియక వీరిలో కొంతమంది నిరాశ నిస్పృహలతో ఒక ముగ కృష్ణ వెంబడి అనవసరంగా పరిగెట్టామనే భావనతో వెనుదిరిగి మళ్లీ అందరి వలనే మామూలుగా జీవించటం మొదలు పెడతారు. కేశవం ఏమైంది? పక్కవాళ్లే బాగున్నట్టున్నారు. మన మామూలు జీవితానికి వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఆ మూసి ఉన్న ద్వారాల దగ్గరే పట్టుదలతో శారీరకంగా బలహీనముగా ఉన్నా ముందుకు ఎలా వెళ్లాలో తెలియకపోయినా వచ్చేసిన ఇక్కడికి కూర్చున్నాం. ఏం చేయాలో తెలియదు మనకి. మెట్లకి వచ్చిన శారీరకంగా బలహీనంగానే ఉన్నాం కదా. తెలియకపోయినా శ్రద్ధానిష్టలతో ప్రార్థనా పూర్ణ స్థితిలో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. ప్రార్థనా పూర్ణ స్థితి అనగా పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడిన నిర్విచార సమాధ స్థితి, లేక శ్రీ అరవిందులు వారు చెప్పిన తీవ్రమైన కోరిక. కూర్చునుంటారు వాళ్ళు తీవ్రమైన కోరికతో, ఓదలు ఆ మూసిన తలుపుల దగ్గరే కూర్చునుంటారు. హఠాత్తుగా అనుకూలమైన పరిస్థితులు వారి వారి కర్మానుసారము ఏర్పడి, ఇక్కడ అది ఫైనల్ ఏంటి అంటే గురువు అనుగ్రహించాలి. మనం ఏం చేయలేము, కానీ అక్కడ ఉంటే అనుగ్రహిస్తాడు, కానీ మన ఇంట్లో ఎక్కడ ఉంటే అనుగ్రహించలేడు కదా. అంతే, హఠాత్తుగా అనుకూల పరిస్థితులు వారి వారి కర్మానుసారమే ఏర్పడి తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు వారు అత్యంతతో కృతజ్ఞతతో తర్కరహిత మానసిక స్థితితో తీవ్రమైన ఆలోచన శక్తితో ధ్యానమయ స్థితిలోకి వెళ్తారు. ఈనాటి విద్యా విధానము ముఖ్యంగా వైజ్ఞానికుల ద్వారా ఎలాగ అనేక రహస్య విద్యల ప్రధాన ద్వారాలు తెరవబడ్డాయో గమనించండి. ఇప్పుడు ఈ పుస్తకం అది రాయటానికి దానికి ఒక కారణం ఏంటి అంటే పూర్వకాలం రహస్యంగా ఉండేవన్నీ కూడా ఇప్పుడు అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. ఉదాహరణకి కుండలిని విద్య ఈనాడు వైద్య విజ్ఞానము ఎండోక్రినాలజీ అని ఏదైతే చెప్తుందో అది కుండలిని విద్యకి తప్పు. శస్త్రచికిత్స విజ్ఞానము సర్జరీ సావిత్రి మహావిద్య యొక్క ప్రవేశ ద్వారము. రాగిని బంగారముగా మార్చుట కరెక్ట్ గా గాయత్రి మంత్ర సాధన చేసినటువంటి వాడి చెమట రాగికి తగిలితే అది బంగారంగా మారిపోతుంది. కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్తాం కదా నాయన అనే బుక్. ఆయన చెమటకు ఆసక్తి ఉండేది జపం చేసుకుంటూ ఉంటే. అంతేత ఆ రాగి పాత్రలు అవి ఎందుకు ఇప్పుడు పెట్టేవారు అంటే వాడి చెమటకు ఆ పవర్. అంతేత మీరు ప్రతిరోజు మీ చెమట తీసి దానికి పెట్టుకుంటూ ఉంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది దానికి. కానీ అవంతా మీరు ఆలోచించుకోండి. ఇక్కడ గురు పదధ్వనులు అని ఒక టాపిక్ ఉంది, అది మీరు చాలా సీరియస్ గా చదువుకోవాలి. అనేక జన్మల కిందటే ఇలాగ మనం ఇక్కడ కూర్చున్నాము అంటే అనేక జన్మల కిందటే మనము ఈ దారిలో ఉండి ఉంటాం. ఇప్పుడు మీకున్నటువంటి చదువు కానీ మీకున్నటువంటి పరిస్థితులు బట్టి మేము కాదు అనుకోవద్దు. మీ చదువు ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని పొందటానికి అర్హత ఉన్నవాళ్ళు అన్నది మాత్రం ఆ ధైర్యం మీకుండాలి. గురువు మిమ్మల్ని తన వైపు పిలుస్తున్నాడు అనేటటువంటి దానికి ఒక 4 ఉదాహరణలు మీ జీవితంలో జరుగుతాయి. అవి జరిగినప్పుడల్లా మీరు గుర్తుంచుకోండి గురువు మీ వెంట ఉన్నాడు అని. ఒక ఆనందానుభూతి మరియు ప్రేరణ కలగజేసే అనుభూతులు. సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ మనకి అద్భుతంగా ఉంటాయి. త్యాగరాజు సినిమాలు చూస్తున్నప్పుడు కళ్ళ మన నీళ్లు వచ్చేసి కదా. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ క్షణంలో గురువు స్పర్శించాడు అని అర్థం చేసుకోండి. అందరికీ కళ్ళమని నీళ్ళు ఏం రావు అది చూస్తే కదా. అందమై చూసినప్పుడు అందరికీ ఆ భావం రాదు. మీకు వచ్చింది అంటేనే అర్థం ఏంటి అంటే మీకు ఆ బీజాలు ఉన్నాయని గుర్తు చేసుకోండి. ఆధ్యాత్మిక సాధనలుగా అందవచ్చు అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, సాయి భజనలు, గాయత్రి మంత్రానుష్ఠానాలు, ఆధ్యాత్మిక సంస్థలతో మీకు పరిచయం ఏర్పడటం, ఇదంతా కూడా గురువు యొక్క పిలిపే. అది గుర్తించాలి. లేకపోతే ఇంకాస్త ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఆధ్యాత్మికత గురించి తెలిపే పుస్తకాలు, ముఖ్యంగా ఇలాంటి పుస్తకాలు, ఇందుకే ఇక్కడ రాశాను కూడా, ఈ బుక్ మీ చేతిలోకి వచ్చింది అంటే మీరు చాలా అదృష్టవంతులు గ్యారంటీగా. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆధ్యాత్మికత యొక్క క్రమ పద్ధతిలో చెప్పగలిగేటటువంటి జ్ఞానం అందటానికి మీకు అర్హత ఉంది. కనుక ఈ పుస్తకం ప్రింట్ అవుతోంది, మీ చేతుల్లోకి వచ్చింది. నాలుగోది, ఆదర్శం వైపు వెళ్లే మానసిక స్థితి, ధైర్యం, ఇంకా దమ్ము ఉంది, ఇంకా సాధనలో మొదలెట్టేసి ఏది ఏమైనా సరే మేము సాధించి తీరుతాం అనేటటువంటి లక్ష్యం. సరే, గురు పరంపర అయిపోయాక కుండలిని జాగరణ అసలు ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయాలి అని గురువు గారు చెప్పింది. హైలైట్ చేసి మొదటి పేజీలో ఇచ్చాను. ఈ చాప్టర్ సుమారు 80 పేజీల చాప్టర్ ఇది. ఇందులో గురువు గారి యొక్క కుండలిని సాధన ఆయన ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఆయన గురువు ఎలా చేయించారు, ఆయన మీకు ఎలా చేయించబోతున్నాడు మొత్తం ఇచ్చేశారు. ఆయన ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా ఇందులో ఇచ్చేశాను నేను. కానీ ఇందులో చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కుండలిని సాధన చేయటానికి ఎవరు ఆతృత పడవద్దు. పుస్తకం దొరికింది కదా, చేసేద్దాం అనొద్దు. నేను రెండు కండిషన్స్ మీకు చెప్పాను నేను. ఒకటి 125,000, రెండోది ఏవో పుస్తకాలు చదివి ఎవరి వద్దో శిష్యరికము చేసి కొద్దో గొప్పో నేర్చుకుని సాధనలు మొదలు పెట్ట వద్దు. ఈ మహాప్రయోగము ఎవరికి ఎంతవరకు ఎందుకు అవసరమో వారికి తగినంతగా లభింపజేయటము నా బాధ్యత. ఈ మాట అన్నది ఎవరు, ఏం చెప్పాడో ఆయన చూడండి. ఈ మహాప్రయోగము ఎవరికి, మీకు ఈ మహాప్రయోగం అవసరం ఉందా లేదా, మీకమ్మా ఉందా లేదా, లత్త విందుగా మీరు కూర్చుని వింటున్నారు అంటే మీకు ఎవరికి, ఎంతవరకు, ఇంకా ఎంతవరకు అన్నది మీరు ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. లేకపోతే చెప్పాను కదా, ఈ సాధనలు మీద మొదలెట్టేసుకోవచ్చు, కానీ ఆశ్రమంలో చేసుకోండి, ఇంట్లో దగ్గర చేయకండి. ఎందుకు అవసరమో ఇంకోటి ఏంటి అంటే, అసలు ఇది ఎందుకు చేయాలో మీరు మీకు తెలియాలి. ఇంజనీరింగ్ చదువుతున్నవాడు, మెకానికల్ ఇంజనీరు, వాడి సిలబస్ వేరు కదా, కెమికల్ ఇంజనీర్ సిలబస్ వేరు. అలాగే కుండలిని సాధనలో కూడా సిలబస్లు మారుతాయి, ఆ సిలబస్ మీకు అర్థం అవ్వాలి. మీరు వారికి తగినంతగా లభింపజేయటము నా బాధ్యత అంటే అదంతా గురువు గారు చూసుకుంటారు ఈ పుస్తకం ద్వారా. చెప్తాను కదా, మంచి పుస్తకం ద్వారా ముందు గురువు పద్ధతి అర్థం అవుతుంది. మీరు దాని గురించి తపన చెందితే వస్తారు. ఈ స్థూల శరీరం ఉండకపోయినా, అంటే గురువు గారి శరీరం వదలక ముందు ఇది 86లో రాశారు, ఇది తర్వాత 90 శరీరం వదిలేశారు ఆయన. ఈ స్థూల శరీరం ఉండకపోయినా నా సూక్ష్మ శరీరముతో ఇంకొక 200 సంవత్సరముల వరకు నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉంటాను. అంటే ఆయనకి తెలుసు డబుక్కుని రష్ వచ్చేసేది. 200 ఏళ్ళు ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు అనమాట. అంతవరకు ప్రతి వ్యక్తికి నేనే నేర్పిస్తాను కుండలిని సాధన, ఏ గురువుని మీరు వెతుక్కోకండి, ఇంత కుండలిని సాధన చెప్పగలిగేటువంటి గురువులు లేరు. మరి మీరేదో వీళ్ళు వాళ్ళు అంటున్నారు, వాళ్ళు వాళ్ళు మేమేం చేయటం లే, ఇందులో ఉన్నటువంటి సాధనలే. అప్పుడే 2-3 ఏళ్ల బట్టి ప్రయత్నించి దాన్ని కొంచెం నలగొట్టుకున్నటువంటి వ్యక్తులు, అంటే అంటే సీనియర్ స్టూడెంట్స్, నాట్ టీచర్స్. కంబైన్డ్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ రెండు స్టూడెంట్ కలిసి చదివితే పెద్ద తెలిసిన వాడు తెలియని వాడికి చెప్తాడు, కానీ ఇద్దరు స్టూడెంట్స్. ఏ విధముగా దివ్యశక్తులు నా చేత 24 సంవత్సరములు గాయత్రి మహాపురస్కారాన్ని చేయించి గురువుగారికి ముందు 3 సంవత్సరములు ఈ మహాకుండల్ని కఠిన తపస్సు చేయించి దేశ మరియు విశ్వకుండలిని జాగృతము చేసే విధానము చెప్పటం మాత్రమే కాక స్వయముగా నాకు తోడు నిలిచి దగ్గరుండి చేయించి సరంజామ కూడా సిద్ధము చేసి పెట్టినవో నేను కూడా అదే విధముగా సత్పాత్రులకు విశేష ప్రయోజనము కోసము విశేష ఆత్మబల సంగ్రహము చేయటానికి కుండలిని విజ్ఞానం యొక్క ఆశ్రయం పొందాలనుకునే వారికి అవసరమైన వాటిని సమకూర్చి పెట్టడము జరుగుతుంది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆయన ఎన్ని కండిషన్స్ పెట్టాడో. మొట్టమొదట కండిషన్ ఏంటి అంటే, గురువు గారికి ఆయన గురువు గారు సాధనలు చేయించారు 24 గాయత్రి మహాపురస్కారంలో. కానీ మనం 24 గాయత్రి మహాపురస్కారం చేయక్కర్లేదు. అంత కానీ అది ఫస్ట్ పాత్రత మనం తీసుకోవటం. రెండోది ఆహార నియమాలు అవి అవి ఆయనకేదో చాలా పెట్టాడు. గో సంస్కారిత ఆహారం తినాలి నువ్వు, అవంతా మనకి పెట్టడం లేదు. ఈయన కల్ప సాధన అని ఒక విశేషమైనటువంటి సాధన ఒక 4 రోజులు చేస్తే చాలు, అప్పుడు మీరు సత్పాత్రులు అవుతారు. విశేష ప్రయోజనము కొరకు నువ్వు చేశాక ఈ కుండలిని సాధన, ఇంజనీరింగ్ చదివేశాక ఆ ఇంజనీరింగ్ జ్ఞానం ఆవిడకి ఉపయోగపడలేదు అనుకోండి, నీ చదువు వేస్టే కదా. మరి ఇంజనీరింగ్ చదవటానికి నీకు 1 లక్ష 2 లక్షలు ఎంతో ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు పెట్టిన డబ్బు నువ్వు ఎవరికి ఉపయోగపడకపోతే వేస్ట్ కదా. ఇంతగా నువ్వు ఈ కుండలిని సాధన చేయదలుచుకున్నప్పుడు ఎందుకు చేయాలి, ఆ శక్తిని నువ్వు దేనికి ఉపయోగించుకుంటావు కూడా చాలా స్పష్టంగా తెలియాలి. విశేష ఆత్మబల సంగ్రహం చేయటానికి దాని కొరకు నీకు మళ్ళా బలం కావాలి, ఆత్మబలం. అది కూడా నేనే ఇస్తాను, గురువు గారే ఇస్తాను అన్నాడు. కానీ ఇంత మీరు అంత జాగ్రత్తగా మీరు విశ్లేషణ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. గురు శిష్య సంబంధము శారీరకమైనది కాదు, ఆత్మకు సంబంధించినది. సాధకుని జీవాత్మ గురువు యొక్క ఆత్మతో సంబంధము కలిగి ఉంటుంది. అందువలన గురువు శరీరాన్ని త్యజించినా ఏ విధమైన అవరోధాలు లేకుండా ఆయన నుండి ప్రేరణ నిరంతరము లభిస్తూనే ఉంటుంది. అది దాని ఇదేంటి టైటిల్ ఏంటి అంటే కుండలిని సాధన ఎందుకు అనేది. దీని తర్వాత చాప్టర్ ఏంటి అంటే గాయత్రి సావిత్రి ఒకే మహాశక్తి యొక్క 2 రూపాలు. ఇందాక నేను చెప్పాను గాయత్రి అంటే జ్ఞానశక్తి, సావిత్రి అంటే క్రియాశక్తి. ఇక్కడ 5 పాయింట్లు ఇందులో చెప్పబడింది. ముఖ్యంగా పార్థివాగ్నిని గాయత్రి అగ్ని అంటారు, సౌర అగ్నిని సావిత్రి అగ్ని అంటారు. ఆ పార్థివాగ్ని అంటే ఏంటి, సావిత్రి అగ్ని అంటే ఏంటి మీకు చదివితే అర్థమవుతుంది. 2వ పాయింట్ ఇది మీరు చాలా జాగ్రత్తగా ఈ మానసిక స్థితి మీ మనసులో ఉంచుకోండి. నేటి వైజ్ఞానికులు ఎంత తత్పరతతో అవిరామముగా పనిచేస్తున్నారో అదే విధముగా ఆధ్యాత్మిక సాధకులు లక్ష్య శుద్ధితో శ్రద్ధానిష్టలతో శ్రమించగలిగితే ఆధ్యాత్మిక విజ్ఞానమును కూడా మానవ జాతికి పూర్వకాల పురుషుల వలె ఉపయోగపడేటట్లు చేయగలుగుతాము. మనం ఆ సైన్స్ లాగా దాన్ని ప్రాక్టీస్ చేయటం ఆశామాషగా చేస్తున్నాం, కాస్త తీవ్రంగా. ఇప్పుడు సైంటిస్టులు రీసెర్చ్ ఎలా చేస్తున్నారో మీరు కూడా అదే మానసిక స్థితిలో రీసెర్చ్ చేయండి. అది ఎలా చేయాలో ఇందులో చెప్పారు ఆయన. ఈ 3వ చాప్టర్ గాయత్రి సావిత్రి ఒకే మహాశక్తి యొక్క 2 రూపాల్లో. 3వ పాయింట్ ఏంటి అంటే గాయత్రి సావిత్రి 2 వేరు వేరు అనే భ్రమ ఉండకూడదు. ఇవి ఒకే శక్తి యొక్క 2 పేర్లు. భౌతిక ప్రయోజనాల కొరకు ఉపయోగపడేటప్పుడు ఆ శక్తిని సావిత్రి అంటారు, అదే శక్తిని ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకు ఉపయోగిస్తే గాయత్రి అంటారు. 4వ పాయింట్ మళ్లీ మళ్లీ స్పష్టము చేయబడినట్లే ఈ దేవసత్తాలన్నీ చేతనా ఊర్జలు, భౌతిక కణములు మరియు తరంగాలు వాటి వాహనాలు మాత్రమే. ఇది మన శరీరం కూడా ఒక వాహనమే అని నిరూపించినటువంటి సైంటిస్ట్ రమణ మహర్షి. శరీరం ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటావు అని కదా ఆయన చెప్పింది. 5 ప్రార్థనల ఏకైక ఉద్దేశ్యము ప్రకృతిలోని దైవీ శక్తులు ఏ పరివర్తన తీసుకురాదలుచుకున్నావో వాటిని అవగాహన చేసుకుని రూపకల్పన చేసి మూర్తి భవించేటట్లు చేయుట. దానికి ఇక్కడ పూర్ణిమ ధ్యానాలు అని చెప్పబడ్డాయి, దాన్ని చూసుకోండి. ఇది 3వ చాప్టర్. 4వ చాప్టర్ ఆధ్యాత్మిక కామ విజ్ఞానము. స్నేహ సద్భావ వినోద ఉల్లాసముల ఉచ్చ స్థరీయ అభివ్యక్తులు ఆధ్యాత్మిక కామ పరిధిలోకి వస్తాయి. ఈ కామశక్తిని చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఉపయోగించుకోవచ్చు. స్త్రీ పురుషులు ఈ భావ ప్రవాహం నుంచి వంచితులు కాకూడదు. ఇంట్లో చెల్లెలు, కూతురు, తల్లి, అమ్మ, అత్తయ్య మొదలగు వారు కలిసి జీవించగలిగినప్పుడు ఇంటి బయట అలా ఎందుకు ఉండలేము? 2వ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నవ నిర్మాణ ప్రక్రియ, ఇది గురువు గారి యొక్క విశేషమైనటువంటి ఎడిషన్ టు స్పిరిచువల్ కల్ట్. ఇంతవరకు లేదు, గురువు గారు దీన్ని యాడ్ చేశారు. దాన్ని గురువు గారు యుగ నిర్మాణ యోజన అని కూడా అన్నారు. నవ నిర్మాణ ప్రక్రియ దిశలో చాలా ఉత్సాహం చూపిస్తోంది. ఎందుకంటే రాబోయే రోజులలో ప్రపంచం యొక్క నేతృత్వము స్త్రీలకి అప్పజెప్పబడబోతోంది. స్త్రీ యొక్క కరుణ వల్లనే పురుషుని నిరంతర క్రూరత్వము పరిమార్జింపబడాలి. మూడు, వ్యక్తి యొక్క పురుషార్థము సాహసము వాణి ద్వారా అభివ్యక్తమైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రమిదలో ఒత్తిడి ద్వారా ఎలాగైతే నూనె పైకి లేచి వెలుతురుగా పరిణితి చెందుతుందో అలాగే బ్రహ్మచారి వీర్యమును సుషుమ్న నాడి ద్వారా ప్రాణశక్తిగా మార్చి పైకి చేరుకుని జ్ఞానదీప్తిగా పరిణితి చెందుతుంది. అంటే మొత్తము కుండలిని సాధన ఎలా చేయాలో చూపిస్తాడు ఆయన ఒక్క సెంటెన్స్ లో. అంటే మనం మొత్తం చేసే సాధనలన్నీ కూడా ఈ ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాస్తికత ఒక సిద్ధాంతము కాదు, అది ఒక మానసిక బలహీనత వల్ల వచ్చే రోగము అని చెప్పాడు. అంతేతను నేను రాషనలిస్ట్ నాస్తికుని అనుకునేవాడికి మనం ఏం వాడితో వాదించొద్దు, గురువు గారు ఏం చెప్పారో గుర్తు చేసుకుని ఆనందించుకోండి. అదేంటి వాళ్ళకి రోగం? లాస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ చాప్టర్, కుండలిని మహాశక్తి దాని సిద్ధి. శివపురాణములో కార్తికేయ జననము గురించి విచిత్రమైన కథ వర్ణించబడి ఉంది. ఎందుకు నేను ఇది ఇక్కడే చెప్తున్నాను మీకు ఎప్పుడైనా అర్థమైందా? స్కందాశ్రమం అంటే కార్తికేయుడు, రమణ మహర్షిని కార్తికేయుని అవతారం అంటారు. ఇంతటే శివపురాణములో కార్తికేయ జననము గురించి విచిత్రమైన కథ వర్ణించబడినది. ఆశ్రీ శక్తుల దమనము కొరకు, దేవసత్తా స్థిరత్వము కొరకు శివుని పుత్ర జననము అవసరమైనది. దేవతల ప్రార్థన స్వీకరించబడినది. శివుని రేతస్ అగ్ని రూపముగా బయటికి వచ్చింది. పార్వతి దానిని ధారణ చేయటలో అసమర్థురాలైనది. అందుకే ఇక్కడున్న అమ్మ పేరేంటో తెలుసా? ఇంకంటే కార్తికేయుడు తల్లి పాలు తాగలేదు, పార్వతీదేవి పాలు తాగలేదు, కృష్ణ కలిపి పాలు తాగాడు. ఇంకెంత కార్తికేయుడికి పాలు ఇవ్వలేదు కదా, ఆ పీన కుచాంబ అని అర్థం. అది ఇంకా పార్వతి దానిని ధారణ చేయటంలో అసమర్థురాలైంది. అప్పుడు వైశ్వానరుడు అంటే యజ్ఞము, గురువుగారు చూపిన యజ్ఞ విద్య. అప్పుడు వైశ్వానరుడు స్త్రీ రూపము ధరించి తన గర్భములో శివుని అగ్ని రూప రేతస్సును ధరించాడు. స్కందుడు జన్మించాడు. ఆయన ప్రచండ తేజస్సును చూచి ఎవరు వీరిని పోషించగలరని గందరగోళపడ్డారు. ఆ కార్యభారము ఆరుగురు కృత్తికలు స్వీకరించారు. ఆరు కృత్తికల పాలు త్రాగటానికి ఆయన ఆరు ముఖాలు ఏర్పడ్డాయి. ఆరు కృత్తికలు ఏమిటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు. ఇంతట మనలో మొన్న జీవాత్మ ఆ షట్చక్రాల పాలు తాగగలిగితే, కుండలిని జాగరణ అవుతే మనం కూడా కార్తికేయ అవతారం అయ్యి ఆశ్రయిస్తుంది నాశనం చేయగలం. అంతేత ఆ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కుండలిని సాధనకి రండి. మేము ప్రపంచంలో ఉన్నటువంటి ఆసురి శక్తులతో యుద్ధం చేసి వాటిని చీల్చి చెండాడుతాము అనేవాళ్ళు, మిగతా వాళ్ళకి గాయత్రి మామూలుగా ఎలా చేసుకుంటున్నారు అలా చేసుకొని దానికి ఏం అడ్డు చెప్పటం లేదు, అది తప్పు అని కూడా అంటలేదు. మిలిటరీలో జాయిన్ అయ్యే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్, కానీ మిగతా వాళ్ళకి మిలిటరీకి అవసరం లేదు కదా. అందుకే అతనిని షణ్ముఖుడు అన్నారు. సమర్థుడయ్యాక దైత్యులతో యుద్ధం చేసి వారిని ఓడించి దైవీ సామ్రాజ్యము స్థాపించాడు. ఇంకా మనం ఈ ప్రయత్నం అంతా ఎందుకు అంటే దైవీ సామ్రాజ్యం స్థాపించడానికి. సరేనా? ఇంకేట చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అన్ని మీరు ఫిల్టర్ అయిన తర్వాత నిజంగా మీరు కుండలిని సాధన చేయదలుచుకున్నప్పుడు, అంటే ఇదంతా జరగడానికి కనీసం 4 నెలలైనా పడుతుంది ఎంత మీరు సీరియస్ గా చేసినా. ఇంకొకటి ఇదేంటిది, మే జూన్ జూలై ఆగస్ట్, ఇంకొకటి సెప్టెంబర్ లో నేను క్లాస్ ఎప్పుడు తీసుకోగలుగుతాను అంటే మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని జడ్జ్ చేసి దాదాపు అటెస్టెడ్ కాపీలు, ట్రూ కాపీలు, మార్క్ షీట్స్ అంతా మీరు ఎలా చేస్తారో చూసుకోండి, ప్లాన్ చేయండి. ఇది మనం అందరం కలిసి చేసుకుందాం ఇప్పుడు. ఇది ఎలాగా మీరు కూడా ఆలోచించండి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఆ కుండలిని సాధన చేసేటటువంటి వ్యక్తుల్ని మనం ఎలా ఫిల్టర్ చేసుకుందాం, మీరు ఎలా ఫిల్టర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, చేసి ఆర్గనైజ్ కండి. నేను చెప్పేది చెప్పేశానుగా, ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటే చూసుకుంటాడులే అంటే మీరు మిస్ అవుతారు. మీరు మిస్ అవటం నాకు ఇష్టం లేదు, కానీ ఈ తీవ్రత లేని వాళ్ళకి చెప్పటం నాకు ఇష్టం లేదు. పుస్తకం వచ్చేసింది కదా, పుస్తకం చూసుకుని చేసుకోండి. కానీ పద్ధతిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం కాస్త దీన్ని ప్లాన్ చేసుకోండి. మన ఆశ్రమాలలో, మన ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు, ప్రతి ఇల్లు కూడా ఒక సెంటర్గా మారవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. 125,000 గాయత్రి మంత్ర జపం చేసుకోవటానికి, తత్వ సాధన చేసుకోవటానికి ప్రతి ఇల్లు ఒక సెంటర్గా మారవచ్చు. కానీ ఈ పక్క పక్క ఇళ్లలో మళ్ళీ పోటీ పెట్టుకోకండి. పేటగాను దేనిగాను మార్చుకోండి తప్ప పోటీల కోసం కాదు. దాన్ని మీరు కృష్ణ గారితో మాట్లాడి రిజిస్టర్ చేయించుకోండి. మా ఇంట్లో మేము ఇది చేస్తున్నాం, విజయవాడలో ఇల్లు, గుంటూరులో ఇల్లు, చీరాల్లో ఇల్లు, లేకపోతే ఈ ఆశ్రమం. దానికి ఇంకా ఆయన దాన్ని ఎలాగా దాన్ని చేస్తాడో నాకు తెలీదు. ఆర్గనైజ్ దాని తర్వాత నేను చెప్పే క్లాసు రావటానికి ఇవన్నీ అటెస్టెడ్ కాపీస్ కావాలన్నమాట. ఎప్పుడు మీరే అటెస్ట్ చేస్తారు ఇవన్నీ? అంతేత ఇప్పుడు దొంగ సర్టిఫికేట్స్ ఇస్తాడట్టు బుద్ధుడికి వచ్చేసి ఎస్ ఇప్పుడు కల్ప సాధన చేశాడు లేదు అంటే, ఆ మహాకుండల్ని సాధన చేస్తున్నప్పుడు ఎలాగో మీకు తచ్చుకూరలు అవి పెడతాం, అప్పుడు తినలేక పారిపోతారు. దొంగ సర్టిఫికేట్స్ వద్దు. జయ గురుది. అదంతా ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే, రమణ మహర్షిని దొంగల చేత కొట్టారు, విల్లెమ్మడు అమ్మని కొట్టారు. వ్యధ అలవాట్లు ఉండని ఉంటాయి. ఎంత గొప్ప వాళ్ళకైనా తప్పదు, గురువు గారి మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. హత్య అంటే చంపక్కర్లే, రూల్స్ ప్రకారం చేయకపోతే ఆ సంస్థను నాశనం చేసినట్టే. అందుకని మీరు చేయరు, కానీ ఆశ్చర్య శక్తులు ఉంటాయిగా, జాగ్రత్త. అంచేతమండి, మనం ప్రాబబ్లీ సెప్టెంబర్ లో కలుస్తాం.